శిశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే వందే గురుపదద్వాదవం అవాంగ్మానసగోచరం రక్తశుక్ల ప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మగగా నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాది హేతవే తాపత్రయ వినాశాయ శ్రీ కృష్ణాయ వయం నమః పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం వైదేహీ సహితం సురద్రుమతలే హైవే మహామంటపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాంతం భరతాది విపరివృతం రామం భజే శ్యామలం బుద్ధిర్బలం యశో ధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్.
సమస్త సన్మంగళాలు సంతు. మేము చాలా బాగుంది బాగుంది అని రోజు నాలుగు సార్లు పొగిడితే ఇలాగే ఉంటుంది, అందుకే ఏది పొగడకూడదు అన్నారు శాస్త్రం. కార్యక్రమం కూడా సత్తాహ దీక్ష ప్రవచన దీక్ష ఈ రోజుతో పూర్తి కాబోతున్నది. నిజంగానే ఇందాక అమ్మాయి చెబుతూ వ్యాఖ్యానంలో మిగతావన్నీ ఒక పక్కన పెట్టండి, హీరో అంటే కాస్త మళ్ళీ జుట్టుకు రంగది వెయ్యాలి, ఎగరాలి, ప్యాంట్లో షర్ట్ వేసుకొని ఎంతాలి, అవన్నీ కాదు. వాళ్ళ జీవితం త్యాగం చేస్తున్నారన్న మాట ఈ ఆర్ష సంప్రదాయంలో నిజంగా ఎప్పుడైనా మేము ఇంటి దగ్గర ఉండడం అనేది జరుగుతుందా? 365 రోజుల్లో 30 రోజులు ఇంటి దగ్గర ఉంటే మిగతా అన్ని రోజులు ప్రపంచం తిరగడమే కదా. ఈ 7 రోజులు తణుకులో ఉంటే మళ్ళీ రేపు బయలుదేరి బెంగళూరు పెడతాం, 21న వస్తాను, 22న బయలుదేరి మళ్ళీ వైజాగ్, రావడంతో మళ్ళీ హైదరాబాద్, 30 నుంచి చిత్రకూటం, ఇలాగా నిరంతరం ఏ ఊళ్ళో ఉంటున్నామో ఎక్కడ ఫోన్ చేస్తున్నామో తెలియడం. ఒక కుటుంబం ఉందా, ఓ బంధం ఉందా, మాకు ఏమీ లేదు. ఆ రకంగా మాత్రం ఆర్షధర్మం కోసం కంకణం కట్టు తిరుగుతున్న కారణం చేత మాత్రం అమ్మాయి ఖచ్చితంగా అలాగే చెప్పింది, సందేహం లేకుండా మేము హీరోని ఇప్పుడు కొట్టచ్చు తప్పండి. ధన్యాహ్కలు మహాత్మానో మునయస్త్యక్త కిల్బిషాహని. మహాత్ములైన మునీశ్వరులు పాపాలు విడిచిపెట్టి తమ జీవితం లోకక్షేమం కోసం విడిచిపెడుతున్నారు, లోకక్షేమం కోసం బతుకుతున్నారు, ఆర్షధర్మాన్ని లోకంలో వ్యాపింప చేయడానికి బంధాలు లేకుండా తిరుగుతున్నారు. ఇంకా వీళ్లకంటే ఎవరు గొప్పవాళ్ళు అంటాడు. ఏది ఏమైనా అత్యంత భక్తి శ్రద్ధలతో ఇక్కడ చేరి ఒక సెకను ఆలస్యమైతే కథ ఏమైపోతుందోనని భక్తి శ్రద్ధలతో వింటున్న మీరందరూ కూడా చెప్పారు. అది తీసేసి అయినా ఇదో ఆ హ్యాండ్ ఇచ్చేయండి అట్లాగే. ఏమైంది మీకు వాళ్ళు
నైమి శారణ్యంలో సౌనకాది మహర్షులుగా శీనులైన మీ అందరికీ కూడా మరొక్కసారి శుభ ఆశంసనలు అందజేసుకుంటూ హనుమంతుణ్ణి బంధించడానికో సంహరించడానికో ఒకరు కాదు హేమహేమీలు పంపుతూనే ఉన్నాడు రావణుడు. వచ్చిన వాళ్ళు వచ్చినట్టే ఆయన చేతులు చచ్చిపోతున్నారు. ఇప్పుడు రావణుడికి ఒక భయం పట్టుకుంది, ఈ వచ్చినవాడు ఎవడు? వానరులు ఎంతో మంది గురించి నేను విన్నాను, వాళ్లల్లో ఈ శక్తి లేదు. అక్షకుమారుణ్ణి రణపండితుణ్ణి కూడా చంపాడు అంటే వీడి గురించి ఉపేక్షించకూడదు. అందుకని మనస్సమాదాయ తథేంద్రజిత్తుం అన్నాడు. మనస్సుని కుదుటపరుచుకోవడం అంటే లోపల భయం వేస్తుంది ఒక పక్కన, అయినా ఏదో నొక్కేశాడు ఆ మనస్సును. ఏమో వచ్చినవాడు ప్రమాదకారుడేమో, రామదూతేమో, లంకానగరానికి చేటేమో అని భయం కలుగుతోంది. ఆ భయాన్ని అణుచుకున్నాడు అనమాట. కొంతమంది అంటే మనస్సు చెబుతుంది నువ్వు చేసేది తప్పు అని, అయినా సరే దాన్ని పట్టించుకోకుండా నొక్కేసి వాటి పని వాడు చేస్తాడు. అలాగే ఇతడు కూడా సమాధాన పరుచుకుని ఇంద్రజిత్తు కేసు చూశాడు. నాయనా వెళ్ళు, ఏం చేస్తావు, నిన్ను పంపడమే ఇప్పుడు నాకు కర్తవ్యం. ఎందుకంటే నీ దగ్గర అందరికంటే గొప్ప అస్త్రం ఒకటి ఉన్నది, అదే పితామహాస్త్రం, బ్రహ్మాస్త్రం. ఈ అస్త్రంతో ఇంద్రుడంతటి వాణ్ణి పట్టి బంధించావు. అంతపూర్వం వాడి పేరు మేఘనాథుడు, ఈ క్షణం నుంచి వాడికి ఇంద్రజిత్ అని పేరు వచ్చిందట, ఇంద్రుడి బంధించాక జయించాక. మహాత్ముడి, అందుకే నేను పంపుతున్నాను. దేశం గురించి ఆలోచించు, ఈ కాల పరిస్థితుల్ని గమనించు, ఎదుటి వాడిని అంచనా వెయ్యి, అప్పుడు నీ శక్తిని ప్రదర్శించి వాడిని బంధిస్తావో చంపుతావు. ఎప్పుడు ఒక వ్యక్తితో యుద్ధానికి వెళ్లే ముందు తానేమిటి అవతల వాడేమిటో కొంచెం తెలుసుకోవాలి. తెలుసుకుని వెడితే విజయం పొందుతాం. ఎదుటి వాడిని, శత్రువుని సరిగ్గా అంచనా వేయకుండా యుద్ధానికి వెడితే చచ్చే ప్రమాదం ఉంది, ఓడిపోయే ప్రమాదం ఉంది. పైగా యుద్ధంలో జయం పరాజయం అనిశ్చితాలు, ఎప్పుడు ఏం జరుగుతాయో ఎవరికి తెలియదు. చివరి క్షణం వరకు కూడా వాడు నెగ్గుతాడనుకున్న వాడు ఓడిపోవచ్చు అన్నమాట. ఇంకొకటి, అసలు నేను పంపకూడదనిపిస్తోంది నాకు చిన్నాడిని. తండ్రి ఉండగా కొడుకును యుద్ధానికి పంపడం ఏమిటి? కానీ ఇదే రాజధర్మం అంటే. మహారాజు చిట్ట చివరి దాకా యుద్ధానికి వెళ్ళకూడదట. ఎందుకంటే రాజు చచ్చిపోయాడు అనుకోండి, అసలు ప్రభు తక్కిన జనాలు చల్లా చెదరైపోతారు. అందుకని నిన్ను పంపుతున్నాను, ఇది ధర్మం. పైగా నీ మీద నాకు నమ్మకం, ఆలోచించి అడుగు వెయ్యి అనగానే ఇంద్రజిత్తు మాట్లాడు, తండ్రికి ప్రదక్షిణం చేశాట. అద్భుతమైన దివ్య రథం అగ్నిహోత్రుడు ఇచ్చాడు అతడికి, ఆ రథం ఎక్కాడు, దానికి కూడా ప్రదక్షిణ చేసి. గొప్ప కార్ముకం ఉంది వాడికి, బ్రహ్మదేవుడి దగ్గర వరాల ద్వారా పొందిన విల్లు, అస్త్రాలు శస్త్రాలు పెట్టుకున్నాడు రథం నిండా. తనతో పాటు పరివారం వస్తూ ఉండగా యుద్ధరంగానికి వచ్చాడు అశోకవనానికి. ఎదురుగుండా ఉన్న హనుమంతుడు తూచాట, అవధ్యోయం మహాబాహు ఇతి సంచింత్యవానరగా తూచాడు హనుమంతుడు. మంచి టీవిగా ఎర్రని కాంతితో మెలమెల మెరిసిపోతూ వస్తున్న ఇంద్రయత్తులు తూచి, ఈ మహాబాహుడు, ఈ వీరుడు అవధ్యహ అయం, వీడు చంపడానికి అర్హుడు కాదు, వీడిని నేను చంపలేనని కనిపెట్టాడే. మనిషిని చూడగానే నా చేతిలో ఈ రావణ పుత్రుడు చావడు అనుకున్నాడు. ఇప్పుడు ఇంద్రజిత్తు కూడా హనుమంతుడు చూచాడు, అతడు అదే అనుకున్నట్టు. ఏకకాలంలో ఇద్దరు ఒకళ్ళని చూసి ఒకళ్ళు నా చేతిలో వీడు చావడంటే వీడి నా చేతిలో చావడని అనుకున్నారు. అదే వాళ్ళ తపశ్శక్తి అంటే. చూసి చూడగానే కర్ణుడికి ఇంద్రజిత్తుకి ఉన్న తేడా అదే. ఇంద్రజిత్తులోనూ తప్పులున్నాయి, కర్ణుడిలో తప్పులున్నాయి. కానీ కర్ణుడు మూర్ఖుడు, అర్జునుడిని చంపలేనని తెలుసుండి, తనకి సామర్థ్యం లేదని తెలుసుండి కూడా చంపుతానని చివరికి తాను చచ్చి దుర్యోధనుడు చంపాడు. కానీ ఇంద్రజిత్తు చూశారా ఎంతటి వాడు, అవధ్యోయం అనుకున్నాడు. అంటే నేను హనుమంతుడిని చంపలేను అని కనిపెట్టేశాడు. అది జ్ఞానికి ఉండవలసిన లక్షణం. రావణుడి దగ్గర, ఇంద్రజిత్తు దగ్గర, కుంభకర్ణుడి దగ్గర ఉన్న లక్షణాలు ఏంటంటే వాళ్ళకి ముందు తెలుసు, తెలుసుండి కూడా మూర్ఖత్వంతో యుద్ధం చేశారు అది వేరే విషయం, కానీ అసలు తెలియకుండా యుద్ధం చేసిన వాడు కర్ణుడు అనమాట. అందుకే కర్ణుడిని అపరాధి అనడానికి గల కారణం అది. భీష్ముడు కర్ణుడిని ఎందుకు అర్ధరథుడు అన్నాడంటే కర్ణుడి సామర్థ్యాన్ని శంకించి కాదు, కర్ణుడిలో అంచనా వేసే శక్తి లేదు. అంతకు పూర్వం చిత్రసేనుడనే గంధర్వుడి చేతిలో చావు దెబ్బలు తిని దుర్యోధనుడు వదిలి పారిపోయాడు. మరోసారి ఉత్తర గోగ్రహణంలో అర్జునుడు ఒక్కడొచ్చి కౌరవులందరినీ చావగొట్టాడు. రెండు సార్లు చావు దెబ్బలు తిని క్లిష్ట పరిస్థితులలో రాజు నదిని పారిపోయిన వాడు మళ్ళీ మూడోసారి వచ్చి నేను అర్జునుడిని చంపుతా వాడి జయిస్తా అంటే ఏ న్యాయం? నీ బలం నీకే తెలియదురా, నీ మూర్ఖత్వంతో నువ్వు తెచ్చి రాజును చంపుతున్నావు, అందుకని నువ్వు అర్ధరథుడివి అన్నాడు భీష్ముడు. ఇంతటికీ తలా కాదు, చూచి చూడటంతో ఈతడు మహా తేజస్శాలి అని కనిపెట్టాడు. ఆ రాక్షసుడు క్రూరుడైనప్పటికీ కనిపెట్టి అయినా యుద్ధం చెయ్యాలి గనక తీవ్రమైన బాణాలు విడిచిపెట్టాట, బంగారపు పిడి కలిగిన బాణాలు విడిచిపెట్టాడు. వస్తున్న బాణాల నుంచి తప్పించుకుంటున్నాడు హనుమంతుడు. చెట్లు పీకి విడిచేట, రాళ్లు విడిచేట, ఆ రాళ్లను వాడు ముక్కలు చేస్తున్నాడు. వాడి బాణాలేమో హనుమంతుడికి తగలవు, హనుమంతుడు వేసే రాళ్లు రప్పలు వాడికి తగలడంలా. ఇలా ఒక గంట కాలం అటు ఇటు తిరిగారు. ఈ పిచ్చాట వల్ల లాభం లేదు ఈ దొంగాట అనుకున్నాడు హనుమంతుడు. ఏం చెయ్యాలి? ఈలోపు ఇంద్రజిత్తు ఆలోచించాడు, ఓహో ఇతడు మహావీరుడురా, నేను ఎన్ని బాణాలు వేసినా వీడిని కొట్టలేను, వీడిని చంపలేను, వాడు నన్ను చంపలేడు, ఎందుకు ఈ దోబూచులు? ఇక ఒకటే మార్గం ఉంది, వీణ్ణి బంధించడమే. నా దగ్గర బ్రహ్మాస్త్రం అనే ఒక అమోఘాస్త్రం ఉంది. బ్రహ్మాస్త్రం చంపగలిగిన వాడినైతే చంపుతుంది, చంపలేని వాడిని బంధిస్తుంది. ఇతన్ని చంపలేము గనుక ఇతన్ని బంధించడమే మార్గం అనుకున్నట్ట. తపైతామకాస్త్రంకు వెంటనే ఎక్కుపెట్టాడు ఆ పితామహాస్త్రం బ్రహ్మాస్త్రం. ఇతన్ని బంధించుగాక చంపలేని పక్షంలో, అది కూడా వాడి గొప్ప తెలివైన వాడు చెప్పగా, చంపలేని పక్షంలో అంటే అయితే ఓ బ్రహ్మాస్త్రమా నీ దగ్గర శక్తి ఉంటే సంహరించు, ఒకవేళ సంహరించే అధికారం నీకు లేదనుకో అప్పుడు వాడిని బంధించు అని నిజగ్రహ అన్నాడు. జగ్రహ అంటే తను పట్టుకున్నాడు అని, నిజగ్రహ అంటే తీవ్రంగా బంధించడం అన్నమాట. పట్టుకోమని విడిచిపెట్టేశాడు. వెంటనే ఈ అస్త్రం వెళ్ళిపోయింది, హనుమంతుడు చుట్టూ చుట్టింది. చిత్రం ఏమిటంటే ఒక తాడు కనపడదు బంధించినట్టుగా కాళ్ళకి చేతులకి, కానీ హనుమంతుడు చేష్టలుడిగి పైనుంచి కిందకి పడిపోయాట. పపాత సహసా హనుమాన్ నిర్విచేష్టశ్చ భూతలే. ఏ చేష్టలు లేవు, కాళ్ళు చేతులు ఆడక పూర్తిగా శరీరంలో నవనాడులు బంధించేస్తే ఎలా ఉంటుందో అలా బంధింపబడి ఆ పైనుంచి కిందకి డామని పడిపోయాడు. ఆయన పడ్డంతో భూమి వణికిపోయిందిట, అంతటి పరాక్రమవంతుడు పడగానే పెద్ద బండరాయి పడినట్టుగా, కొండ పడినట్టుగా. హనుమంతుడు ఆలోచించాడు, ఏమిటిది, ఏం కనపడదు కానీ నా శరీరం అంతా ఏదో చుట్టేసినట్టు అయిపోయింది. మంత్రానికి మామూలు వాటికి తేడా, తాడు అయితే కనపడుతుంది కాళ్ళకి చేతులకి కట్టినట్టు. ఈ మంత్రాస్త్రం కదా ఇది, అందుకని ఏమీ కనపడటంలా, కానీ చేష్టలు లేవు. ఓహో ఇదే బ్రహ్మాస్త్ర ప్రభావం. బ్రహ్మాస్త్రం కంటికి కనపడకుండా శరీరంలో అవయవాలను కదలకుండా కట్టి పారేస్తుంది. ఇప్పుడు నేనేం చెయ్యను? నమేస్తి బంధ, నాకు బంధం లేదు, బ్రహ్మాస్త్ర బంధం లేదు, ఎందుకంటే బ్రహ్మదేవుడు వరమిచ్చాడు, నిన్ను బ్రహ్మాస్త్రం ఏమీ చెయ్యదు అని. ఇప్పుడు ఈ అస్త్రం వదిలిపెట్టు అంటే చాలు వదిలేస్తుంది నన్ను, కానీ బ్రహ్మాస్త్రం నుంచి నన్ను నేను విడిపించుకుని చేసే పనే ఉంది గనక ఏమీ లేదు, మళ్ళీ యుద్ధం చేయడమే. అసలు నా ఉద్దేశ్యం యుద్ధం చేయడం కాదు, రావణుడితో మాట్లాడటం. రావణుడితో మాట్లాడాలి అంటే నేను బంధింపబడాలి, బంధింపబడితే వీడు నన్ను తీసుకెళ్లి కొలువులో ఆ రావణుడికి ఎదురుగుండా నిలబెడతాడు, అప్పుడు వాడిని కడిగేయచ్చు, వాడితో మాట్లాడవచ్చు, వాడేమిటో, వాడి బలమేమిటో, వాడి శక్తులేమిటో, యుక్తులేమిటో అన్నీ తెలుసుకోవచ్చు. కాబట్టి మాట్లాడకుండా ఊరుకుంటాను. ఆ రకంగా బ్రహ్మదేవుణ్ణి గౌరవించినట్టు కూడా అవుతుంది. ఒక్కొక్కప్పుడు గొప్పవాళ్ళని గౌరవించాలి. ఎప్పుడు ఎలా నడుచుకోవాలో అలా నడుచుకుంటే ఆ వ్యక్తి జీవితంలో సుఖపడతాడు. మహాత్ముల్ని గౌరవించకపోతే అప్పుడు ప్రమాదం కూడా. కాబట్టి కాసేపు బ్రహ్మాస్త్రానికి లొంగుతాను, నాకు వచ్చే నష్టమే ఉంది. ఇప్పుడు ఈ బ్రహ్మాస్త్రం బంధించినప్పుడు ఈ రాక్షసులు ఒకవేళ నన్ను చంపుతారేమో అని భయపడవలసిన అవసరం లేదు, ఎందుకంటే నా తండ్రి వాయుదేవుడు, బ్రహ్మదేవుడు, ఇంద్రుడు, మహాత్ములంతా నన్ను కాపాడుతున్నారు. అన్నిటికీ మించి రామనామం ఉండనే ఉంది, ఇంకేం భయం నాకు అనుకున్నాడు. ఈలోపు చుట్టుపక్కల చెట్ల మూల దాక్కుని ఉన్నారు రాక్షసులు. ఏం జరుగుతుంది బాబు అని అనుకుంటారు. వాళ్ళందరూ పడిపోయాడుగా, పరిగెత్తుకొచ్చారు హుషారన్నమాట. బోరులో ఉంటే సింహాన్ని చూడటానికి ఉత్సాహం మనకి, అదే సింహం కనుక వచ్చి ఇక్కడ వచ్చిందంటే ఉపన్యాసం వినడానికి ఒక్కడ ఉరిగితే ఒట్టు అదనమాట. అంచేది ఇప్పుడు ప్రస్తుతం సింహం బోరులో ఉన్నట్టుగా ఈయన పడిపోయాడుగా అందుకని వచ్చేసి వెంటనే ఏం చేశారట, ఎక్కడెక్కడి నుంచో తాళ్లు పట్టుకొచ్చారు, నారతాళ్లు పట్టుకొచ్చారు, వస్త్రాలు పట్టుకొచ్చేసారు, పగ్గాలు పట్టుకొచ్చేసారు, ఏనుగుల్ని వడ్డీ కట్టే తాళ్లు, ఇవన్నీ పట్టుకొచ్చి ఇష్టం వచ్చాడు వాడు చేతులకు కట్టేశాడు, వాడు కాళ్ళకు కట్టాడు, వాడు నడువు కట్టేశాడు, వాళ్ళ చేతుల్లో ఉన్న అన్ని తాళ్ళు పెట్టి కట్టేశాడు. వెంటనే ఒక తమాషా జరిగింది, మామూలు తాళ్లతో కడితే అక్కడ బ్రహ్మాస్త్రం ఉండదు. ఈ పిచ్చాళ్ళకి రాక్షసులకి అస్త్రాల శక్తి తెలియదు, మంత్రం అంటే తెలియదు పాప వాళ్ళకి. అందుకని మామూలు తాళ్లతో కట్టారు తెలియక, కట్టగానే బ్రహ్మాస్త్రం వదిలి వెళ్ళిపోయిందిట. ఈ విషయం హనుమంతుడు పసికట్టలేదు, పసికట్టినా పట్టించుకోవడం కూడా వేరే విషయం. ఈలోపు ఇంద్రజిత్తు మాత్రం గొల్లను గోలెత్తి తలబాదు కట్టాట. అధేంద్రజిత్తు ద్రుమచీరబద్ధం, హనుమంతుణ్ణి తూచి మామూలు తాళ్లతోటి చీరలతోటి కట్టబడిన హనుమంతుడు తూచి బాదుకుని శిరస్సు, మా రాక్షసులు ఎంత మూర్ఖులు, వీళ్ళకి మంత్రశక్తి తెలియదు, బ్రహ్మాస్త్రం కంటే ఈ సృష్టిలో హనుమంతుణ్ణి కట్టగల శక్తి మరొకటి ఉన్నదా? లేదు. అలా బ్రహ్మాస్త్రంతో నేను కడితే ఈ పిచ్చ పెరుగులు మామూలు తాళ్లతో కట్టారు. ఈ మామూలు తాళ్లతో కట్టగానే అస్త్రం దానంతట అదే వెళ్ళిపోయింది. ఇది ఈ హనుమంతుడికి తెలియదేమో, తెలిస్తే పట్టుకుని తెలుసుకోగలడు. ఏం చేస్తాం, మళ్ళీ వేద్దామంటే ఒకరోజు ఒకసారే పనిచేస్తుంది అస్త్రం, రెండోసారి పనిచేయదు. బిఎస్ఎన్ఎల్ సిగ్నల్స్ నటిది, రమ్మంటే అది ఎల్లవెళ్ళాలి, ఎక్కడ ఎప్పుడు వస్తుందో తెలియదు అనమాట ఈ బ్రహ్మాస్త్రం అనుకుని టక్కన ఆయన సరే మోసుకెళ్ళండి అన్నట. వీళ్ళందరూ కొట్టారు, పొడిచారు, డొక్కల్లో కుమ్మారు, ఇష్టం వచ్చినట్టు తన్నారట. ఇన్ని సవు దెబ్బలు కొడుతున్నా ఆయనే పట్టించుకోరా. ఈలోపు ఈ రాక్షస స్త్రీలు ఏకాక్షి, శంకుకర్ణ, కర్ణప్రావరణ, తిర్యంగనాస, అనాశిక మొదలైన స్త్రీలంతా పరిగెత్తుకుంటూ సీత దగ్గరికి వెళ్ళి, సీతా సీత అచ్చికచ్చిగా బలే జరిగిందో చెన్నారు టంకలు కొట్టుకుంది. ఏం జరిగింది అంది ఆవిడ. ఏం జరగడం ఏమిటి, నీతో మాట్లాడాడే ఒక వానరుడు, వాడు విజృంభించి అశోకవనం ధ్వంసం చేస్తూ ఉంటే మేము నిన్ను ఎవరని అడిగాం, అడిగితే సమాధానం చెప్పకుండా ఊరుకున్నావుగా, ఇప్పుడు ఆ వానరుణ్ణి మా ఇంద్రజిత్తు బంధించాడు, కాసేపట్లో వాడికి మరణశిక్ష తప్పదు అన్నారట. దాంతో సీతాదేవి ఒక్కసారి దుఃఖితురాలైపోయింది. వెంటనే ఆవిడ రెండు చేతులు జోడించి తూర్పు దిక్కుకి స్త్రీకి నమస్కారం చేసింది, అగ్నిహోత్రుడికి నమస్కారం చేసింది. నన్ను రక్షించడానికి వచ్చి మా హనుమంతుడు ఇంత కష్టపడుతున్నాడా అందుకని. ఆవిడ చాలా బాధపడిపోయిందిట హనుమంతుడిని రక్షించుగాక ఆ భగవంతుడని. ఈలోపు హనుమంతుడు ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు సింహాసనం మీద, టీవీగా కూర్చునున్నాడు రాక్షసరాజు. ఆ సభలో కట్లతో ఉన్నటువంటి హనుమంతుడిని నిలబెట్టారు. హనుమంతుడు వాడిని చూసేట రాక్షసుని, ఓ ఈ రావణ, అహో రూపమహో ధైర్యమహో సత్వమహో ద్యుతి అహో రాక్షస రాజస్య రావణస్య మహాత్మనగా యద్య ధర్మో న బలవాన్ స్యాదయం రాక్షసేశ్వరగా. ఏమి రూపం, ఆశ్చర్యం వీడి ముఖం చూస్తే కాంతితో నిండిపోయి ఉన్నది. ఏం బలం, ఏమి శక్తి, ఏమి అద్భుతమైన మంత్ర మహిమ వీడి దగ్గర ఉన్నది, ఏం ధైర్యం. ఈ బలం చూస్తే ఆశ్చర్యం అంటే ఆ రూపం చూడగానే ఆకర్షితుడైపోయాడు ఆయన. వాడికి శారీరక బలం ఉంది, తపోబలం ఉంది, బుద్ధి బలం ఉంది, ముఖంలో వాడు బాగా నల్లగా ఉన్నా అందంగా ఉన్నట్టు. కొంతమంది నల్లగా ఉన్నా భలే ఉంటారు, గౌడి గదులు కూడా ఒక్కొక్కసారి భలే ఉంటాయి. అలాగే వీడు కూడా మాషరాశి ప్రతీకాశం నిశ్యసంతం పునఃపునః అని చెప్పారు. మినపరాశిలో ఉన్నాడు నల్లగా, అయినా అందంగా ఉన్నాడు. ఏమి శక్తిరే వీడిది అనుకున్నట్ట. ఇంత బలమైన, ఇంత తేజస్సు కలిగిన వీడు ఒకే ఒక్క పొరపాటు చేశాడు. యద్య అధర్మోన బలవాన్, వీడి దగ్గర అధర్మం ఒకటి ఉంది. ఆ అధర్మమే లేకపోతే, బలమైన తప్పులు చెయ్యకపోయి ఉంటే వీడి లంకే పెట్టి సమస్త లోకాలు పాలించగలడు. వీడి ఈ ఉండరాజవరం మొదలుకు ఇంకో ఉండరాజవరం దాకా ఏకధాటిగా పరిపాలించే మహాశక్తి కలిగిన వాడు. అయితేనేం, ఒక్కే ఒక్క పొరపాటు, వీడి దగ్గర ఉన్న భయంకరమైన వ్యసనం స్త్రీ వ్యసనం, అది కూడా తనని వరిస్తే తప్పు లేదు. పతివ్రతల జోలికెళ్ళాడు, అందులో సీతాదేవిని అపహరించడం. ఈ ఒక్క పని చెయ్యకుండా ఉంటే అసలు మా రాముడు ఇక్కడికి వస్తాడా, వచ్చిన వీడిని కనీసం కాలు కదపగలడా. కానీ ఇతడి అధర్మమే ఇప్పుడు వీడి పీకికి ఉచ్చయిపోతోంది, వీడిని చంపబోతోంది. అసలు ఇక్కడికి మేము రాగలమా, వచ్చిన వీడిని ఏమైనా చేయగలమా అనిపించింది హనుమంతుడికి. అయినా పాపాత్ముడు గనక వీడికి చావు తప్పదు అనిపించింది. ఇందాక అమ్మాయి ఒక మాట అంది, అద్భుతమైన పత్రంలో రాసుకొచ్చి, తల్లి మన ధర్మం మన మతం, దీని జోలికి ఎవరైనా వస్తే చీల్చి చెండాడతామని చెప్పకుండానే చెప్పింది. అంటే ఆ రాసింది ఆ అమ్మాయి రాసినా వెనకాతల ప్రభావం, కృష్ణ ప్రభావం అంతా శ్రీకృష్ణ గారిని వీడికి అంత మాట ఎలా వస్తాయి, ఎందుకు ఎలా చెప్పారో చెప్పంటారా, భీష్ముడికి ఎదురుకుండా సెకండ్ నిలబడి బాణాలతో చావ కొట్టేస్తున్నాడు. వెనక నుంచేమో అర్జునుడు బాణాలు కొడుతున్నాడు. ఇంతలో భీష్ముడు అన్నాడు తన పక్కన దుశ్శాసనుడితో, రే యముడు ప్రాణం తీసినట్టుగా ఈ బాణాలు వచ్చి తగులుతున్నాయే, ఇట్టివి ద్రుపదాత్మదుడు అన్నాడేసి అన్నాడు. వీడు మొహం సెకండ్ ఎక్కడేస్తాడా ఈ బాణాలు, ఈ బాణాలండి అర్జునుడి మీద వెనక నుంచి కొడుతున్నాడు. అర్జునుడి బాణాలకి నాకు చావు దెబ్బలు తగులుతున్నాయి కానీ సెకండ్ బాణాలకి తగలలేదన్నాడు. అలాగే కొన్ని డైలాగులు ఉంటాయి, ఆ డైలాగులు రాసిన వాళ్ళ గొప్పతనం గ్యారంటీగా తెలుస్తుంది. ఇప్పుడు చెబుతున్నా, ఖచ్చితంగా మన ఎదురుగుండా మన మతానికి కానీ మరో దానికి కానీ అన్యాయం జరిగితే ఇతర దేశాల నుంచి వచ్చిన ఈ దౌర్భాగ్యులు ఈ డాలర్లు ఇక్కడ కుప్ప తెప్పలుగా కోసి పనికి వాళ్ళ మతాలను ఇక్కడ ప్రచారం చేసినప్పుడు మనం అడ్డుకోకపోతే అటువంటి వాళ్ళు పతనం అయిపోతారని చెప్పారు. సుస్పష్టంగా చెప్పాడు శ్రీకృష్ణుడు, సారపు ధర్మముండె మల్ల సత్యము పాపము చేత బొంకు చే భారము పొందలేక ధర్మనిస్తారకమయ్యు సత్య శుభదాయకమయ్యును దైవముండె. ధర్మం అధర్మం వల్ల, సత్యం అసత్యం వల్ల పాడైపోతున్నప్పుడు ఓపిక ఉన్నవాడు, సామర్థ్యం ఉన్నవాడు చూస్తూ ఉపేక్షించకూడదట. మనకేం లే, ఎవడో అసత్యం అడితే మనకేం, సత్యం పాడైపోయినా మనకు అనవసరం, ధర్మం నాశనమైనా మనకు అనవసరం అని తనంతా తాను ఇంట్లో గుర్తుని హాయిగా వేళగంత తిని సంపాదించుకున్నవాడు ఉన్నాడే వాడు తానే పతనమవుతాడట. నిజానికి ఒక మాట చెప్పాడు ఇక్కడ కృష్ణుడు, సత్యం అసత్యం వల్ల పాడైనప్పుడు, ధర్మం అధర్మం వల్ల పాడైనప్పుడు దాన్ని కాపాడటానికి ఎప్పుడో ఒకప్పుడు భగవంతుడు వస్తాడు సందేహం లేకుండా. నిస్తారకమయ్యు అన్నాడు అంటే దాన్ని తరింపు చేసేవాడు, దాన్ని ఒడ్డును పారేసేవాడు, రక్షించేవాడు దైవం ఉన్నది. కానీ నీ దగ్గర ధనముండి, ఓపిక ఉండి, శక్తులుండి, పదవి ఉండి నువ్వు మాత్రం నీ ధర్మం పాడైపోతుంటే, నీ సత్యం పాడైపోతుంటే ఉపేక్షించావు, ఆనాడు చూసి ఊరుకున్నావు, పట్టించుకోలేదు, అందువల్ల నువ్వు నశిస్తావు అని చెప్పాడు. ఎవ్వారలు ఉపేక్ష చేసి అది వారల చేయటము గాని, ఎవరెవరు దాన్ని ఉపేక్షించారో పట్టించుకోలేదో అది వాళ్ళని మాత్రం నాశనం చేస్తుంది. కాబట్టి నీ ఎదురుకుండా నీ మతం పాడైపోతుంటే నాకెందుకులే అని పక్కకి వెళ్ళకూడదు, ఇలాగే మొదలెట్టాలి, విజృంభించాలి, మళ్ళీ మన సనాతన ధర్మాన్ని ఆర్ష ధర్మాన్ని ఇక్కడ చాటాలి. అవసరమైతే మాబోటి వాళ్ళం ప్రాణం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం గనక కొంచెం డబ్బున్న వాళ్ళు చెప్తున్న వాళ్ళు ముందుకు వెళ్ళండి. సమయం పోయింది, దేశం నిలబడాలి, ధర్మం నిలబడాలి. అదిగో ఇప్పుడు అంటున్నాడు హనుమంతుడు, వీడు చాలా గొప్పవాడు కానీ వీడు అధర్మం చేశాడు, కాబట్టి ఈ అధర్మం వల్ల, వీడు అసత్యం వల్ల మా రాముడు సత్యవాక్య పరిపాలనా ధురంధరుడు ధర్మమూర్తి గనక రావో విగ్రహవాన్ ధర్మ అని. రాముడు అంటే సాక్షాత్తు ధర్మమునకు ఒక రూపం కల్పిస్తే అదే రాముడు, వేరే రాముడు అంటే ఏమీ లేదు. ధర్మానికి కాలు చెయ్యి ముక్కు కన్ను ఏర్పాటు చేస్తే అది రాముడు అయ్యిందట, సాక్షాత్తు ధర్మస్వరూపుడు ఆయన. అటువంటి రామచంద్రుడు ఉన్నాడు, వీడిని ఏమైనా చంపగలడు కానీ వీడి చేతులారా నాశనం అయిపోతున్నాడు అనవసరంగా అధర్మం చేసి అనుకున్నాడు. ఈలోపు వాడు చూశాడు, ఆడా ఒకసారి హనుమంతుడు చూడగానే అడిగిపోయాడు, కంపించిపోయాడు వాడు కూడా. ఎవడితడు పంపదీసి నందీశ్వరుడు కాదు కదా, మయా సంచాలితే పురా పూర్వం నేను తిన్నగా ఉండక ఆకాశంలో పుష్పక విమానంలో ఎగురుతున్నాను. అలా ఎగురుతూ ఉంటే ఆ పుష్పక విమానం ఆగిపోయింది. ఆగిపోవడంతో ఎందుకు ఆగింది అని చూస్తే కింద కైలాస పర్వతం కనపడింది. వెంటనే వెళ్ళు వెళ్ళు అన్నాను పుష్పకాన్ని, అది కదల్లా. అప్పుడు నారదుడు వచ్చి, పిచ్చివాడా ఈ కైలాస పర్వతం మీద నువ్వెంత నీ బతుకెంతవి, నీ విమానం కదులుతుందా, ఇక్కడ ఎవడూ ఆకాశ మార్గంలో ప్రయాణం చేయలేడు, నడిచి వెళ్ళి ఆ ప్రభువుని ఈశ్వరుణ్ణి భక్తితో పూజించు అనగానే రావణుడు కిందకి దిగాడు. తీరా లోపలికి దూరిపోతుంటే నందీశ్వరుడు అడ్డుకున్నాడు. తాండవ నృత్యం చేస్తున్నారు పార్వతీ పరమేశ్వరులు, ఎవడు లోపలికి వెళ్ళడానికి వీలు లేదనగానే వీడికి ఆగ్రహం వచ్చింది. కోతి ముఖం పీరుగా నువ్వెవడో నన్ను అడ్డుకుంటావా అన్నట్ట, నన్ను కోతి ముఖం వాడన్నావు గనక కోతి ముఖాలు ఎలుగుబంటి ముఖాలు కలిగినటువంటి వాళ్ల వల్ల నీ లంకా నగరం సర్వనాశనం అయిపోతుంది అని పూర్వం నందీశ్వరుడు చెప్పించాడు. ఏ నశప్తోస్మి కైలాసే మయా సంచాలితే పురా. ఇప్పుడు అంటున్నాడు ఆ సుందరకాండలో 50వ సర్కలో వాడు స్వయంగా ఏమనంటే, పూర్వం ఆ నందీశ్వరుడి చేత నేను శపించబడ్డాను కైలాస పర్వతాన్ని కదిలించినప్పుడు, అప్పుడు నన్ను శపించిన నందీశ్వరుడు మారు వేషంలో వచ్చాడా, నందీశ్వరుడిలో ఉన్న తేజస్సు కనపడింది అన్నమాట వీడికి. వీడు చాలా పొరపాట్లు చాలా చేశాడు రావణాసురుడు. ఎంత భక్తుడో అంత మూర్ఖుడు, ఎంత పండితుడో అంత అజ్ఞాని. ఎన్ని శుభలక్షణాలు ఉన్నాయో అన్ని పాపపు లక్షణాలు రెండు ఒకేసారి ఉన్నాయి వాడికి. ఒక కోణం గొప్పది, మరో కోణం అంతకంటే గొప్పది వాడికి. అలాంటి వాడు అన్నమాట వాడు. కైలాస పర్వతంలోకి వెళ్ళనిస్తూ ఉంటే పర్వాలేదు, కాసేపు ఆవుగు అన్నాడు అనుకోండి. ఆయన ఆవుగు అంటే నష్టం ఏమిటి, కాసేపు ఆగాలి. గుళ్ళు లోపల ఏవో అలంకారాలు జరుగుతాయి, అప్పుడు మనం ఏం చేస్తారు, తలుపులు మూసేసి ఆపుతారు. సేవలు జరుగుతున్నప్పుడు ఆపేస్తారు. అప్పుడు చాలా జాగ్రత్తగా సహనంతో ఎదురు చూడాలి. వీడు అలా కాకుండా ఆగ్రహోదగ్గుడై నేను విడతానన్నాడు. పోనీ ఆయన ఏమో అడ్డుకుంటే ఆగలేదు. నువ్వెంతరా, ఈ కైలాసమే పీకేస్తాను అని మొత్తం కైలాస పర్వతం కింద 20 చేతులు 10 తలలు పెట్టి ఎత్తబోయాట. దాంతో స్వామివారికి వండి ఎడంకాలి బొట్టను వెలితో ఒక్క నొక్కు నొక్కాడు. లేకపోతే వీడు అడుగులు పచ్చనైపోయాడు, చేతులు కాస్త తోటకూర కడలా వాడిపోయాయి. అప్పుడు వాడికి జ్ఞానోదయమై పరమేశ్వరుని భక్తి శ్రద్ధలతో ధ్యానం చేశాడు. అదే ఆ రావణ కృత శివస్తోత్రం అంటారు. చాలా అద్భుతమైన ఛందస్సు అది. పంచచామర వృత్తాల్లో రాశాడు. జటా కటాహ సంభ్రమత్ భ్రమన్ నిలింప నిర్జరీ విలోల వీచి వల్లరీ విరాజమానమూర్ధని అంటూ ఊపేసి రాశాడు వాడు. మహాపండితుడు గనక శివుడు ప్రత్యక్షమై వాడి వరాలు ఇచ్చాడు. అప్పుడు కూడా ఈ మూర్ఖుడు అంత పూర్వం శపించాడుగాయినా, అది దృష్టిలో పెట్టుకోక. కోతుల వల్ల నరుల వల్ల నాకేం భయం, ఈ దిక్కుమాలు కోతి ముఖాలు వాళ్ళు నరుడు ఏం చేస్తారు, వాళ్ళు తప్ప ఇంకెవరి చేతిలో నాకు ప్రమాదం లేకుండా వరం ఇమ్మన్నట్ట. ఆ పొరపాటు ఇప్పుడు గుర్తుకు తెచ్చుకుని నేనే చేతులారా చేసుకున్నాను. అలా అవన్నీ వదనండా ఉన్నాయి. వాలి ఇదాని బలం ఏమెరగనట్టు నన్ను నొక్కి ఇంత ఎత్తున ఎగిరి ముంచి మళ్ళీ ఏమెరగనట్టుగా ఎప్పుడు వచ్చావని అడుగుతున్నావు. ఇక ఎప్పుడు నీతో యుద్ధం చేయను, మన ఇద్దరం ఫ్రెండ్స్, డియరెస్ట్ ఫ్రెండ్స్ అని స్నేహం చేసుకున్నాడు. వాడు చాలా తెలివైన వాడు, యుద్ధం చేయలేమని తెలిసి వాలితో సంధి చేసుకున్నాడు. ఇక రెండవసారి కార్తవీర్యార్జునుడని దత్తాత్రేయుడు భక్తుడు ఉన్నాడు. ఆయన చాలా బలవంతుడు, దత్తుడి యొక్క అనుగ్రహంతో 1000 చేతులు పొందాడు వాడు. ఈ అర్జునుడు ఒకనాడు నర్మదా నది దగ్గరికి వెళ్ళాట. అక్కడ తమాషా, నర్మదా నదిలో కొంచెం నీళ్లు తక్కువగా ఉన్నాయి. ఈ దత్తాత్రేయుడు భక్తుడైన కార్తవీర్యార్జునుడికి చాలా మంది భార్యలు ఉన్నారు. వాళ్ళు అన్నారు, ఏమండి వేసవికాలం వస్తుంది, కాసేపు నీళ్లలో జలక్రీడలాడాలని ఉంది, కానీ ఇందులో నీళ్లు మోకాళ్ళ దగ్గరికి వస్తున్నాయి, నర్మదలో నీళ్లు లేవేంటండి అన్నారట. వస్తు మీకు జలక్రీడలకు నీళ్లు కావాలి అంతే కదా, ఇప్పుడే నీళ్లు తెప్పిస్తాను చూడండి అని వాడికి 1000 చేతులు 998 చేతులు అడ్డంగా పెట్టట నదికి. ఆ నీరు అలా వచ్చి, ఇది ఆనకట్ట, అసలు ప్రాజెక్ట్ ఇదే, దగ్గర ప్రాజెక్ట్ లో తినడానికి ఉంటుంది కానీ ఇక్కడ తినడానికి ఏముండదు. పాప వీడే అడ్డంగా పెట్టాడు చేతులు. ఆ చేతులకు తగిలి నీరు ఆగిపోయిందిట. అప్పుడు ఆ మిగతా 2 చేతులతో వాళ్ళ మీద నీళ్లు చల్లి చక్కగా జలక్రీడలు ఆడాట. అద్భుతంగా తన చేతులతో ఒక నదిని ఆపేసి నీటిని నిల్వ చేసిన ఘనత వాడికి దక్కింది. ఈలోపు తమాషా జరిగింది. దీనికి ఎగువన రావణాసురుడు సమయానికి అక్కడికి వచ్చి శివలింగాన్ని ఇసుకుతో తయారు చేసి పూజిస్తున్నాడు. ఎప్పుడైతే ఈయన అడ్డంగా చేతులు పెట్టాడో నదికి ప్రవాహం వెనక్కి తన్నుతుంది కదా, వెనక్కి వచ్చిన ఈ నీళ్లు ఒడ్డు మీద ఉన్న శివలింగాన్ని ముంచెత్తి ఆ సైకతలింగం ఇసుకలింగం కొట్టుకుపోయింది. దాంతో ఏమిట్రా హఠాత్తుగా నర్మదా నదికి వరద వచ్చింది, ఈ సైకతలింగాన్ని ఎందుకు ఇలా ముంచెత్తింది, ఎక్కడి నుంచి వచ్చింది నీరు, చూసి రెండని భటులు పంపెట్ట. భటులు వచ్చి చూశారు, చూస్తే కార్తవీర్యార్జునుడు చేతులు అడ్డం పెట్టాడు, అందువల్ల నీరు వెనక్కి తన్నింది. వాళ్ళు ఆశ్చర్యపోయి, రావణ చాలా ఆశ్చర్యకరం, విచిత్రం, ఒక మహారాజును చూచాం, 998 చేతులతో నీటికి అడ్డం కొట్టాడు వాడు, కొట్టగానే నీరు వెనక్కి తన్నింది, చేతులతో నదికి ఆనకట్ట కట్టాడు వాడు, మాకు ఆశ్చర్యం. కానీ వాడు తోలికి వెళ్ళడం ప్రమాదమేమో అనిపిస్తుంది, వాడు ముఖం చూస్తే పారిపోదామా అన్నట్ట భటుడు. వీడు మూర్ఖుడు కదా, చెత్త వాడేవాడరా వాడు అంత చూస్తానంటూ వచ్చాడు. రాగానే అమాంతంగా దాడికి కూడుకున్నట్ట. రావణాసురుడు చూశాడు, అసలు కదలలేదు ఈయన. ఈ 998 చేతుల్లో ఇంకో 2 చేతులు పైకెత్తి ఆ 2 చేతులతో రావణాసురుడు పేకలు పుచ్చుకు దగ్గరికి లాగి పటపటపట నాలుగు బాధేసి సంఖ్యలు తండ్రి అన్నట్టు తన భటుల్ని. వాడు సంఖ్యలు తీసుకొచ్చారు, కాళ్ళకే చేతులకి ఇనప సంఖ్యలు వేసి వీడు తీసుకెళ్లి జైల్లో పారేయండి అన్నాడు. రెండోసారి కార్తవీర్యార్జునుడి చేతిలో భంగపాటైంది వాడికి. వీడిని చెరసాల్లో పారేయగానే వాళ్ళ తాతగారు బ్రహ్మమానస పుత్రుడు పులస్త్య ప్రజాపతి వచ్చి, రావణుడు మూర్ఖుడయ్యా, కానీ నా మనవడు, నా ముఖం చూచి వాడు వదిలి అనగానే, పెద్దలంటే గౌరవం కొద్దీ, రావణుడిని మళ్ళీ విడిచి జాగ్రత్త, ఇంకెప్పుడైనా నా నగరం కేసు వచ్చావో అంతు తేల్చేస్తానన్నట్ట. ఆ రెండోసారి కార్తవీర్యార్జునుడి చేతిలో అలా చావు దెబ్బ తిన్నాడు. ఇక మూడవసారి సీతాస్వయంవరాన్ని వీడు బయలుదేరాడు. దానికి సీతాస్వయంవరానికి బయలుదేరేటప్పుడు ఏం జరిగిందంటే, దారిలోనే బాణాసురుడు ఎదురయ్యాడు, బలిచక్రవర్తి కొడుకువాడు. బలిచక్రవర్తికి 100 మంది కొడుకులు, ఆ 100 మంది కొడుకుల్లో బాణాసురుడు పెద్దవాడు, వాడి కూతురు ఉషనే కృష్ణుడి మనువడు అనిరుద్ధుడికిచ్చి వెడి చేశారు. ఆ బాణాసురుడు ఎదురొచ్చాక రావణుడికి, ఇద్దరు ఎవరు మీరు అని ఒకళ్ళొకడు అడిగారు. నే రావణుడు అన్నాడు వీడు. ఓహసి బోడి రావణ నువ్వుట్రా, ఎలా ఉన్నావు అన్నట్టు వాడు. నేను ఇప్పుడే సీతాస్వయంవరానికి పెడుతున్నాను, నువ్వే వాడివి బలి చక్రవర్తి పుత్రుడిని. దాంతో ఇద్దరికి వాదోపాదాలు పెరిగాయి. దీని హిందీలో కేశవదాసు అని పేరు కలిగిన ఒక గొప్ప కవి ఉన్నాడు. వాడు రాస్తాడు, దశకంఠ రేసట్ చాండి దేహట బారు బారు నబోలియే ఆజ రాజ సమాజమేతుము మూఢు కోమయి బాంధుసు అంటాడే. ఒరి రావణ నువ్వు శఠుడివి అన్నాడే. దశకంఠ రే శఠ అంటే ఓ మండేడా దశకంఠుడా, మాటి మాటికి యుద్ధానికి కయ్యానికి కాలు దువ్వుతున్న జాగ్రత్తని అద్దు తెలుస్తానన్నట. ఈలోపు బాణాసురుడితో ఆ మాటల్లో వాడు వాదోపాదాల్లో నెక్కలేక యుద్ధానికి వచ్చాడు. వేయి చేతులు కలిగిన వాడు బాణాసురుడు కూడా. ఆ 1000 చేతులతోటి వాడిని మొత్తి చావబట్టి బంధించి తీసుకెళ్లి చెరసాల్లో పెట్టాడు. ఇంతకీ బాణాసురుడికి కాపలా కాసేవాడు ఎవరు అంటే శివుడే. శివుడు స్వయంగా వచ్చి, ఒరే రావణాసురుడు నా భక్తుడే, నువ్వు నా భక్తుడివే, నీ చేతులు చావు దెబ్బలు తిని జైల్లో ఉన్నాడు, నీకు నేను కాపలాగా ఉన్నాను, నా మీద ప్రేమతో వాడిని విడిచిపెట్టి అన్నాడు. నువ్వు చంపకూడదు వాడిని, వాడిని చంపడానికి వేరే ఆయన వస్తాడు, రావలసిన వాడు వస్తాడు అన్నాడు. వెంటనే బాణాసురుడు విడిచిపెట్టాడు. ఇప్పుడు వీడు ఏమంటున్నాడు సుస్పష్టంగా చూడండి సుందరకాండలో, కింస్విత్ బాణోక్షపి వాసురః కింస్విత్ బాణోపి వాసురః. ఓహో, పూర్వం ఒకప్పుడు సీతాస్వయంవరానికి వెడుతున్నప్పుడు దారిలో నన్ను అడ్డం కొట్టి నన్ను బంధించిన బాణాసురుడు ఈ రూపంలో వచ్చాడా, నన్ను భయపెట్టగలిగే వాళ్ళు వీళ్ళే, వీళ్లల్లో ఎవరైనా ఈ హనుమంతుడి రూపంలో వచ్చారేమో, వీడి రూపమే వానర రూపం తప్ప వీడు నిజానికి వానరుడు కాడు అనిపించింది వాడికి, లేదా యముడా మృత్యుదేవత అనుకున్నాడు. వాల్మీకి దగ్గర ఉన్న చమత్కారం అదే, ఒక్క ముక్క అనేసి వదిలేస్తాడు, మన వదిలేస్తాడు. దాన్ని తక్కిన పురాణాలన్నీ చదవకపోతే ఈ లింకులు తెలియవు మనకి. ప్రతి పురాణము చదవకపోతే ఎందుకని ఒక పురాణం చెప్పొద్దని పెద్దలు చెప్పారంటే, ఇప్పుడు బాణాసురుడే వీడు అనుకున్నటువంటి బాణాసురుడికి రావణాసురుడికి ఉన్న సంబంధం ఏమిటో తెలియాలి అంటే మళ్ళీ మనం స్కాంద పురాణం చదవాలి. అలాగే ఇందాక కార్తవీర్యార్జునుడు తెలియాలి అంటే అద్భుతమైన దత్తాత్రేయ చరిత్ర, మార్కండేయ పురాణం వంటి పురాణాలు చదవాలి. ఒకదానికోటి ఒకదానికోటి ఎన్నెన్నో సంబంధాలు ఉంటాయి. అందువల్ల అష్టాదశ పురాణాలు రామాయణ భారతీతిహాసాలు పూర్తిగా చదివితే గాని ఒక పురాణమును ప్రదర్శించలేడు అని చెప్పారు పూర్వులు మన పెద్దలన్నమాట. ఈ విధంగా వీళ్ళంతా వాదువేషాలలో వచ్చారా అని వాడు అనుకుంటూ అంతలోనే ధైర్యం తెచ్చుకున్నాడు, ఉత్సాహం తెచ్చుకున్నాడు. దేశకాల పరిస్థితులకు అనుగుణంగా ప్రహస్తుడి చేసి తిరిగాడు. కోయం కశ్య కుతో వాయం కిం నిమిత్తమిగాగతగా. ఓయి ప్రహస్త, ఇతడెవడో నీవడు. అరే రావణాసురుడు అడగచ్చుగా, ఎవడవరాను అని అడగకూడదు. వాడి పెద్ద పౌరుషం, నేను మహారాజుని, నేనేమిటి ఈ కోతిని అడగడం ఏమిటి అని లోపల ఒక రకమైన అహంకారం. ఆ అహంకారంతో ఏమన్నాడు, ప్రహస్త అడుగు ఈతడెవడు, కహ అయం ఈతడెవడు, కశ్య ఎవడివాడు వీడు, ఎవరి దగ్గర నుంచి వచ్చాడు, కుతహ అత్ర ఆగచ్చ ఎందుకు ఇక్కడికి వచ్చాడు, వచ్చి ఏం చేస్తున్నాడు, కశ్య కుతో వాయం కిం నిమిత్తం యహ ఆగత యహ ఆగత ఇక్కడికి ఎందుకు వచ్చాడు, కిం నిమిత్తం ఏం పని మీద, ఎందుకు వరభంగం చేశాడు, కాపలా వాళ్ళని చంపాడు, అడుగు. ప్రాణం మీద ఆశుంటే చెప్పమను అనగానే ప్రహస్తుడు లేచాట. మంచి శరీరం ఊపుకుంటూ వచ్చాడు ప్రహస్తుడు. వాడు కూడా మంచి బలవంతుడి, రావణాసురుడు అంత కాకపోయినా తేజస్వి, బ్రహ్మవరాలు పొందిన వాడు, మదగర్వితుడు వాడు. ముందుకొచ్చి, ఓయి వానరా నీవేం భయపడవలసిన అవసరం లేదు, హనుమంతుడ భయపడవలసిన అవసరం లేదు, వీడు చెప్పాలి ప్రత్యేకంగా వచ్చి, అసలు భయం వీళ్ళకి కానీ నీవేం భయపడక్కర్లా, ఎందుకంటే అందరికీ నిర్భయాన్ని ఇచ్చే రావణుడి కొలువులో ఉన్నావు, ధైర్యంగా చెప్పు, నువ్వెవడివి, ఎక్కడి నుంచి వచ్చావు, ఏం పని మీద వచ్చావో చెప్పు. నీ రూపం చూస్తే వానర రూపం, కానీ ఇది నీ నిజ రూపం కాదు, ఎవడివి నువ్వు. విష్ణునా ప్రేషితోహత్వం, నువ్వు విష్ణు చేత పంపబడి వచ్చావా, లేదా దూతో వైశ్రవణస్యవా కుబేరుడి దూతవా, ఇంద్రుడు పంపగా వచ్చావా. నీవు సామాన్యుడివి కాదని తెలుస్తోంది, మహామాయాస్వరూపుడివి, నిజం చెప్పావనుకో నిన్ను వదిలేస్తాం, మీ ప్రభువుని చంపుతాం, చెప్పకపోతే రావణుడు నిర్దయుడు చంపేస్తాడనగానే, ఒరే మధ్యదళారు నాకెందుకురా, నీ రాజుతో ముఖాముఖి నేనే మాట్లాడదామని వచ్చాను అని ప్రహస్తుడికి సమాధానం చెప్పకుండా ఎదురుగా తిరిగాక హనుమంతుడు రావణుడి చేసి ఈ రామాయణంలో మాటలుగా మాట్లాడేట్టు చెప్పారు, కానీ నేను చెప్పాగా సుందర హనుమత్ రామాయణం అని ఒక రామాయణం ఉన్నది. అసలు హనుమంతుడు స్వయంగా రామాయణం రాశాడు. రామాయణం రాశాక రాముడి దగ్గరికి వెళ్ళి తాను రాసిన రామాయణం అంతా చదివి వినిపించాట. ఆయన దేని మీద రాశాడు? తాళపత్రాల మీద, భూర్జ పత్రాల మీద, ఆకుల మీద కాకుండా శిలాఫలకాల మీద రాశాడు. అద్భుతమైన శిలాఫలకాలు అవి, అవి కూడా మార్బుల్స్, చంద్రకాంత శిలలు. ఆ శిలల మీద రాసి ఆఖరిని రాముడి దగ్గరికి వచ్చి, ప్రభు నీ చరిత్ర నేను కూడా రాయాలనిపించి రాశాను, ఎలా ఉంది అని వినిపించాట. అంతా విన్న రాముడు అలా కళ్ళు మూసుకుని కిక్కును మళ్ళా, ప్రభు చెప్పమే అన్నట్ట, ఏం మాట్లాడలేదని. అసలు మాట వరుస కూడా బాగుంది అంటూ ఆనందము వ్యక్తీకరించడం బాధపడ్డాడు హనుమంతుడు. అంటే నా కథ బాలేదన్నమాట. రామచంద్ర ప్రభువుని మెప్పించలేని ఈ రామాయణం నాకెందుకని తీసుకెళ్లి సముద్రంలో పారేశాడు పాపం, హిందూ మహాసముద్రంలో పారేశాడు. అదే రామేశ్వరం. పారేగానే మర్నాడు రాముడు మళ్ళీ వినిపించి, హనుమ ఏది నిన్న వినిపించిన రామాయణం మళ్ళీ వినిపించు, ఎంత అద్భుతంగా రాశావయ్యా, ఆ రామాయణం విని నన్ను నేను మర్చిపోయి అలా నిశ్చేష్టుండిపోయాను, అందుకే ఏం పలకలేదు, మళ్ళీ వినిపించన్నట్ట. ప్రభు వేళకోళ పడుతున్నావా, నిన్న వినిపిస్తే తిక్కులు మరకుండా కూర్చున్నావు, నీ ముఖంలో ఫీలింగ్ తిరిగి, కొంతమంది తిక్మాల ముఖాల్లో ఫీలింగ్ పడదు, వాడు నవ్వరు ఏడవరు అలా దుడుచుకుపోయి కూర్చుంటే అనుకోండి, వాడికి అసలు నా పురాణం బాగుందో లేదో తెలియదు నాకు. అదో వెంట నాకు అందుకే ముందు కూర్చున్న వరసలో ఉన్న కాస్తైనా నవ్వుతూ ఉంటే అదొక ఆనందం అన్నాడు అని కూర్చుంటే. అలాగా రామచంద్ర ప్రభు నిన్న ఇంత పురాణం వినిపిస్తే ఒక నవ్వు ఉందా, శభాష అన్నావా, ప్రశంస వాక్యాలు ఉన్నాయా, ఏ హీలేవు బిగుసుకుపోయి కూర్చున్నావు, దాంతో భయం వేసి అవతల మారేశాను, సముద్రంలో వేశానన్నట్టు. ఎంత పొరపాటు చేసావయ్యా, ఏం మధురం, అసలు నా చరిత్ర ఇంత బాగా ఇంకోటి రాయలేడు అన్నట్టు. అసలు రహస్యం అది కాదు, వాల్మీకి మహర్షికి బ్రహ్మదేవుడు ఒక వరం ఇచ్చాడని చెప్పుకున్నాం మనం మొదటి రోజు. ఏమన్నాడు? యావత్ స్థాస్యంతి గిరయ సరితశ్చ మహీతలే తావద్ రామాయణ కథ లోకేషు ప్రచరిష్యతి. ఈ భూమి మీద కొండలున్నంత కాలం, నదులు ప్రవహించినంత కాలం నీ రామాయణ కథ, నీ రామాయణం భూలోకంలో ప్రజలలో ఉంటుంది. ఎవరో ఒకళ్ళు ఎక్కడో ఒకటప్పుడు ఉండరాజరంలో పద్మాకర్ గారు, మరో చోట పద్మాకర్ గారు ఇలా చెబుతూనే ఉంటారు, ఈ భూమి ఉన్నంత కాలం అన్నాడు ఆయన, ఇంతకాలం నీ కథే లోకంలో ప్రచారంలో ఉంటుంది అని వరమిచ్చాడు. ఇప్పుడు నిజంగా హనుమంతుడి రామాయణం బయటకు వస్తే వాల్మీకి రామాయణం ఎవరు వింటాడు? ఎంతో మధురంగా రాశాడు వాల్మీకి, కానీ స్వయంగా హనుమంతుడు రాస్తేలా ఉంటుంది మరి. అందువల్ల ఈ రామాయణం గురించి ఆయన ఏం మాట్లాడలా, మాట్లాడకపోతే ఈయన పారేస్తాడని తెలుసు, పారేయకపోతే వాల్మీకి రామాయణం ప్రమాదంలో పడుతుంది, అందుకని ఆయన తిక్కులు మనలేదు. అసలు రహస్యం అదనమాట. ఇప్పుడు పాపం హనుమంతుడు బాధపడ్డాడు, ఆ పలకాలు మళ్ళీ రావు, సముద్రుడికి ఇచ్చాక తిరిగి తీసుకోకూడదని ఒక నియమం ఉంది హనుమంతుడికి. తర్వాత ఎలా వచ్చింది మరి ఈ రామాయణం మనకి? ఒకనాడు భోజ మహారాజు కాళిదాసుతో కలిసి ఆ సముద్ర తీరానికి వెళ్ళాడు తీర్థయాత్రలకి తిరుగుతూ. అక్కడికి రాగానే ఒక పలక కొట్టుకొచ్చింది. ఆ పలక కొట్టుకురాగానే అందరూ ఏమిటని చూశారు. ఆ పలక మీద ఉన్నదట ఏమని అంటే, శివ శిరసి శిరాంసి, ఎవడి నెత్తి మీద శివుడు ఉన్నాడో అటువంటి శిరస్సులు, శివుణ్ణి నెత్తి మీద పెట్టుకున్న శిరస్సులు ఇవాళ రాబందులు వాటి మీద తిరుగుతున్నాయి అని ఉన్నాయి. సరే అందరూ తలకోసారి చూసింది ఎవరు రాశారో ఏమిటో, కానీ ఇదేదో సమస్యాపూరణ అనుకుని, అవధానంలో సమస్యాపూరణలాగా ఒక్కొక్కడు ఒక రకంగా, వాడు చాలా సంపాదించాడు తిన్నాడు కానీ చివరికి చచ్చిపోయాడు, ఎవడైనా చివరికి శ్మశానం పాలైతే వాడి తలకాయని గద్దలు తింటాయి రాబందులు తింటాయి అన్నారట. అప్పుడు కాళిదాసు చూపించారు, ఆయన చూచి తన పది తలల మీద కైలాస పర్వతాన్ని శివుణ్ణి పైకెత్తినంతటి మహానుభావుడు అయ్యుండి కూడా సీత కోసం వాడు పాప పని చేశాడు, చివరికి వాడి తలలు తెగి సముద్రంలో పడవలసినటువంటి ఆ తలలు భూమి మీద పడ్డాయి, చిట్ట చివర వాడికి ఒక నియమం ఉంది, అసలు రహస్యం ఉంటుంది. రావణుడు నిత్యం శివుణ్ణి పూజించి సీతతోలికి రాకపోతే చిట్ట చివర వాడి తలలు సముద్రంలో అర్పణం అయ్యేవిట, అది వాడికి వరం. కానీ వాడు చేసిన పాపం వల్ల యుద్ధరంగంలో పడ్డాయి, పడి పడగానే రాబందులు వాటి మీద వాలే, నక్కలు వాలే, శివుణ్ణి నెత్తి మీద పెట్టుకున్న తలలకి కూడా పాపపుటాలోచన వల్ల శ్మశానంలో నక్కలు రాబందులు వాటిని తినే స్థితి వచ్చింది కదా అని పూర్తి చేశాడు కాళిదాస్. ఎలా పూర్తి చేశామన్నారట, ఇది నేను పూర్తి చేస్తేగా, హనుమంతుడు రాశాడు సముద్రంలో పారేశాడు అసలు కథ ఇది, అందులో ఒక్క ముక్క దొరికింది అన్నట్ట. అనగానే మేము నమ్మము అన్నారు తక్కిన కవులంతా, నమ్మకపోతే హనుమంతుడే సాక్షి అన్నట్టు. వెంటనే హనుమంతుడు ప్రత్యక్షమై ఇది నిజమే, కాళిదాసు చెప్పింది నిజమే అన్నాడు. అనగానే అందరూ ఆశ్చర్యపోయారు. అప్పుడు భోజ మహారాజు మంచి బలం కలిగి సముద్రంలో అడుగును కూడా ఈదగలిగే మహాత్ముల్ని ఈది లోపలికి వెళ్ళి ఆ రాళ్ళు వెతకండి అన్నట్టు. 682 పలకలు దొరికాయి. ఆ 682 శ్లోకాల్ని భోజరాజు గారు చక్కగా పుస్తకం మీద ఆ రోజుల్లో తాళపత్రాల మీద రాయించాడు. ఇప్పటికీ 682 శ్లోకాలే దొరికాయి. ఆయన 60,000 శ్లోకాలు రాస్తే మన అదృష్టం వల్ల 680 మిగిలేట. ఎంత మధురంగా ఉంటాయో ఆ శ్లోకాలు. ఎందుకు చెప్పా? అందులో రాశారు రావణాసురుడు ఎదురుగుండా టీవీగా ఎత్తుగా సింహాసనం మీద కూర్చోగానే ఈయన నిలబడి మాట్లాడతాడా ముఖాముఖి. అందుకని టింగ్ అని తోక తీసి బయటికి తొట్టలు తుట్టి ఆ తోక మీద తానే కూర్చున్నట్టు బోడి సింహాసనం నువ్వేసేది ఎట్లా, నేనే వేసుకుంటాను అన్నాడు. అంతే వచ్చేసి టేక్ యువర్ సీట్ అన్నట్టు వెనకటి ఎవరు స్కూల్లో టీచర్ గారు వెంటనే వాడు ఆ కుర్చీ కూర్చుని ఇంటికి పోయాట. టేక్ యువర్ సీట్ అంటే అదే తలప కుర్చీ మీద పట్టి బొమ్మనే కూర్చోమని. ఇక్కడ ఈయనకి టేక్ యువర్ సీట్ అనేవాడు లేక ఆయనకైనా తోకేసుకుని దాని మీద చక్కగా కూర్చున్నారు. అట్లా కూర్చుని ఇప్పుడు అన్నట్ట పోయి ప్రహస్త రావణ మీ అందరూ వినండి, ఈ సభలో ఉన్న మహానుభావులందరూ కూడా వినండి, మూర్ఖులు వినండి, అందరూ వినండి. మీరంటున్న విష్ణువుని నేను ఎరగను, ఆ విష్ణువుతో నాకు పని లేదు. నేను కుబేరుడి దూతని కాను, ఇంద్రుణ్ణి ఎరగను. నేను పుట్టుకతోటే వానరుణ్ణి. వానరోగం మహాభాగ ఓ ఈ మహానుభావానే అన్నాడు అతన్ని దుర్మార్గుడు అంటే ఎట్లా, నేను వానరుణ్ణే రామదూతని. రావణ నీవు మహాత్ముడివి సందేహం లేదు, ఇంతకాలం నీవు చేసిన ధర్మానికి తగిన ఫలితం అనుభవించావు, ఇప్పుడు మహా అధర్మం చేస్తున్నావు, ఈ అధర్మం తొందరలో అనుభవిస్తావు. చేసిన ధర్మానికి ఐశ్వర్యం అనుభవించావు, సుఖాలు అనుభవించావు, పదవి పొందావు. ఎవడైనా సరే అవశ్యమను భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం, తాను చేసిన మంచి కాని చెడ్డ కాని ఆ ఫలితం తప్పక అనుభవించి తీరాలి. నువ్వు కూడా అలాగే సీతాపహరణం అనే మహాభయంకర దోషాన్ని అనుభవించబోతున్నావు. అది పోవాలి అంటే ఆ మహాఫలితం అనుభవించకుండా నువ్వు సుఖం పొందాలి అంటే మారు మాట్లాడకుండా ఇంతకాలం నీవు పీడించిన ఈ సీతాదేవిని పట్టుకెళ్లి రాముడి కాళ్ళ దగ్గర పెట్టి ఆయన్ని శరణు అను. మా రాముడికి ఒక లక్షణం ఉన్నది, సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చయాచతే అభయం సర్వభూతేభ్యః దదామ్యేతద్వ్రతం మమ. ఒక్కసారి ఎవడైనా నేను నీవాడిని అంటే చాలు, ఇంకా వేరే మాట అనక్కర్లా. తవ అస్మి నీవాడినయ్యి ఉన్నాను అంటే వాడు ఎవడైనా శత్రువైనా మిత్రువైనా అందరికీ అభయం ఇస్తాడు మా రాముడు. నా మాట విని చెడిపోకు. నీ కంఠార్పిత కాలపాశము అని సమీర కుమార విజయంలో అనువాదం చేస్తాడు ఈ శ్లోకాన్ని. సమీర కుమార విజయం చాలా అద్భుతమైనటువంటి కావ్యం మనకి. అది 16వ శతాబ్దంలో రాయబడిన గ్రంథం. అందులో హనుమంతుడి చరిత్ర రాశారు. అన్ని గ్రంథాలు కూడా బాగా పరిశీలించి అందులో అంటాడు హనుమంతుడు, ఒరే రావణ సీతంటే ఎవరు అనుకుంటున్నావు? నీ కంఠ అర్పిత కాలపాశము, నీ కంఠానికి వెయ్యబడిన ఉరితాడది, యముడి పాశం అది. అది నిన్ను ఉరి తీసి చంపక ముందే సీతని విడిచిపెట్టు. సుందరి అనుకుంటున్నావు, ఆవిడ సుందరి కాదు, ప్రాణం తీసే మృత్యుదేవతన పిచ్చాడా, పరస్త్రీ తోలికి పోకు అని హెచ్చరించాడు హనుమంతుడు అంటారు. అయినా వాడు వింటాడా? ఇంతలో రావణుడు ఆగ్రహించాడు. ఇందాక చెప్పినట్టు సుందర హనుమంత రామాయణలో శ్లోకం అన్నమాట, రే రే వానర కో భవాన్ అహమరే త్వత్సోనుహంతాహవే. రావణాసుడికి అహంకారం కదా, ఎవడవరా నువ్వు అన్నట్ట. రే రే వానర కో భవాన్ బోరోరి వానరా కహా భవాన్ నీవెవడవు అన్నాడు. వెంటనే హనుమంతుడు సమాధానం, ఒరే అంటే నీకు మండదు మరి, మళ్ళీ ఈయన తోమసుంటా అంటే తోమసుంటా అనవలసిందే మూర్ఖుడి దగ్గర. అందుకని అహమరే నేనేరా అన్నట్ట. ఒరే అనంటే నేనేరా, ఎవరిని అనుకుంటున్నావు? తత్సూను హంతాహమే, నీ కొడుకు అక్షకుమారుని యుద్ధంలో అలా చంపేశానే, చపాతీ పిండి కొట్టినట్టు కొట్టేశాడు పటక్కని, పూరి పిండి కొట్టినట్టు అలా ముద్ద చేసి చంపినటువంటి వాడిని నేనే ఇంకా మర్చిపోయావా? నీ కొడుకుని చంపిన వాడిని అంటే అవతలడికి బాగా గుచ్చుకుంటుంది అనమాట. అందుకని నీ కుమారుణ్ణి సంహరించిన వీరుణ్ణి నేనురా మూర్ఖుడా అన్నట్ట. ఆ తరువాత ఇంకా హనుమంతుడు చాలా హెచ్చరిక చేశాడు, నా మాట విని చెడిపోకు. నీ వెరుగుదు మా ఒకప్పటి ప్రభువు వాలిని నిన్ను చంక కింద నొక్కి సప్త సముద్రాలలో ముంచెత్తిన మహావీరుడు, అంతటి వీరుడైన వాలిని సరే నైకేన ఒక్క బాణంతో, మళ్ళీ వంద బాణాలు కాదు, ఒక్క బాణంతో పోలగొట్టాడు. అతను గారు ఈ శరే నైకేన అని వాల్మీకి రాసినటువంటి పదాన్ని తీసుకుని అందమైన పద్యం రాస్తాడు నవమస్కంధంలో. లీలం రామ విభుండొక కోలం కోలంగనేసి గురునయ శాలిన్ శీలిన్